సమయగతి ఏరుగని సంయమీంద్రుని సమయ నియమాలు.
కాలగతి కాలగతి మనుగడకు మనసే గతి. కాలమనే గడియారానికి మనసు యొక్క బాహ్య ప్రవృత్తి పెద్దముళ్ళైతే ఆంతర ప్రవృత్తి చిన్నముళ్ళు. మనోలయమైన మరుక్షణం ఆ కాలమనే గడియారానికి మరో క్షణమనేదే ఉండదు. దేశకాలాల పరిమితుల పరిధులలో నేను వేరు జగత్తు వేరు అనే అన్యత్వ భావనలో వేళ్లూనుకొని ఉన్న మనసు యొక్క అనుభవమే కాలగతి. తలపులుడిగిన తన్మయత్వమే తానైన శ్రీసాయికి కాలగతి యొక్క స్ఫురణ ఉండదు. అందుకే ఆయన నా వయసు లక్షల సంవత్సరాలు అని అన్నారు. అంతేకాదు, మరో సందర్భంలో నేను పుట్టినప్పుడు నా తల్లి తనకు కుమారుడు కలిగినందుకు ఎంతో సంబరపడింది. నా మటుకు నాకు అసలు నేను జన్మించిందెప్పుడు, అంతకుముందు మాత్రం నేను లేనా అని అనుకున్నాను అని అన్నారు. ఒకవైపు నేను పుట్టినప్పుడు అంటూ తమ ప్రాకృతిక దేహం యొక్క సాపేక్షిక వాస్తవాన్ని ముచ్చటిస్తూనే మరోవైపు అసలు నేనెప్పుడు పుట్టాను అన్న తమ స్వానుభవాన్ని తెలియజేస్తున్నారు. తత్వబోధనలో అది బాబా యొక్క విలక్షణ శైలి. పుట్టగానే తల్లికి, ఆ పైన తన స్వరూపమే అయిన ఈ జగత్తుకు ఆనందాన్ని ఇస్తూ, ఆ ఆనందాన్నే గుర్తిస్తూ, తరుగులేని ఆనందమే తానని తెలియజేస్తూ ఉన్న ఆనందస్వరూపము ఆయన. దేశకాల పరిమితులకు అతీతమైన అనుభవమనే నీలాకాశపు నేపథ్యంలో మమతానుబంధాల వర్షపు జల్లుల వెనుక జ్ఞాన వైరాగ్యాల వెలుగులో మనోహరంగా ప్రకాశించే ఇంద్రధనుస్సు శ్రీ సాయి రూపం శ్రీ బాబూజీ.
కాలగతికి అతీతుడైన శ్రీ సాయిని దైనందిక కార్యకలాపాల పరిధిలో ఇమిడ్చి ఆయన దినచర్యను వర్ణించడమే అవివేకమే అయినా, మానవ దేహం ధరించి షిరిడీలో చరిస్తున్నప్పుడు ఆయన రోజువారీ కార్యక్రమాల గురించి మన పరిమితులలోనే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తూర్పున వెలుగురేకలు విచ్చుకోకమునుపే తమ పడక నుండి లేచి ధుని దగ్గర ఉన్న స్తంభాన్ని ఆనుకుని కూర్చొని కొద్దిసేపు ధ్యాన నిమగ్నులయ్యేవారు బాబా. ఆ సమయంలో ఆయన ఏం చేసేవారో గమనించడానికి ఇతరులకు అవకాశం ఉండేది కాదు. ఆయనను సమీపించడానికే కాదు, ఆయనకు 50 అడుగుల దూరంలో ఉండటానికి కూడా అనుమతించేవారు కాదు. తరువాత కొద్దిసేపటికి యాదెహాక్, అల్లా వలీహై, అల్లా మాలిక్ హై వంటి పదాలను మెల్లగా ఉచ్చరిస్తూ మధ్య మధ్యన ఏవో యోగభంగిమలు చేసేవారు. అబ్దుల్ బాబా, మాధవ్ ఫస్లేలు మాత్రం మసీదులో ప్రవేశించి అక్కడంతా చిమ్మి శుభ్రపరచడం, దీపాలలో ఒత్తులు సరిచేసి నూనె పోసి ఉంచడం, ధూని దగ్గర కట్టెలు సర్దడం వంటి పనులను నిశ్శబ్దంగా చేస్తుండేవారు. క్రమంగా లోకం తెల్లబడుతుండగా నెమ్మదిగా భాగోజీ షిండే ద్వారకామాయిలో అడుగుపెట్టేవాడు. ముందు మృదువుగా బాబా కాళ్ళు చేతులు పట్టేవాడు. తరువాత 1910లో ఒక పాపను రక్షించేందుకై దునిలో చేయి పెట్టినప్పుడు కాలిన బాబా చేతికి ముందు రోజు తాను కట్టిన కట్టు విప్పి నెయ్యి మర్దన చేసి మరో కొత్త కట్టు కట్టేవాడు. బాబా మహాసమాధి వరకు అంటే సుమారు 8 ఏళ్లపాటు రోజూ అతను సేవ చేసుకున్నాడు. గాయం కొన్ని రోజుల్లోనే మానిపోయినా బహుశా అతని భక్తి శ్రద్ధలు బాబానలా ఆ కట్టుకు కట్టిపడేశాయేమో. ఏమైనా భాగోజీ ధన్యుడు. ఆ తర్వాత అతను చిలిం సిద్ధం చేసి బాబాకు అందించేవాడు. బాబా 1-2 సార్లు పీల్చి ఆ చిలిం భాగోజీకే తిరిగి ఇచ్చేవారు. ఇదంతా పూర్తయ్యేసరికి సమయం 7-7:30 అయ్యేది. బాబా దర్శనార్థం భక్తులు మసీదు చేరేవారు. వారితో సుదూర ప్రాంతాలలో ఉన్న తన భక్తులను క్రిందటి రాత్రి తానెలా కాపాడింది? మరణించిన వారి ఆత్మలను ఊర్ధ్వలోకాలకు తానెలా తీసుకెళ్ళింది? వివరించేవారు బాబా. ఆయన చెప్పినవన్నీ యథార్థాలని ఆ తరువాత ఆయా ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల ద్వారా తెలిసేది. ఇదంతా అవుతుండగా మాధవ్ ఫాస్లే, తుకారాం వంటి సేవకులు బకెట్ల నిండుగా నీరు సిద్ధం చేసేవారు. బాబా ఎన్నడూ పళ్ళు తోముకునేవారు కాదు. నోరు పుకలించి ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కునేవారు. ఆయన ముఖం కడుక్కునే పద్ధతి ఎంతో సుతరాంగా ఉండి చూడముచ్చటగొలిపేది. బాబా పుక్కిలించి ఉమ్మివేసిన నీటిని కుష్ఠురోగులు భక్తిశ్రద్ధలతో తమ శరీరాలకు రాసుకునేవారు. వారు వారి విశ్వాసానికి తగ్గ ఫలితం పొందేవారు. అలా ముఖ ప్రక్షాళనమవుతుండగానే భక్తులు కాకడ ఆరతి కోసమని చెత్ర చామరాలతో సందడిగా సాయి వద్దకు చేరేవారు. పొద్దున్నే తన దగ్గరకు వచ్చిన వారిని, పరిగెత్తుకుంటూ వచ్చిన చిన్నారుల్ని తల్లిలా ప్రసన్నంగా ఆదరించేవారు బాబా. ఆ పైన భక్తులంతా బాబా దగ్గర ఊది తీసుకుని తమ తమ విధుల కోసమని వెళ్ళేవారు. ఫకీరు నియమాలను అనుసరించి బాబా రోజూ స్నానం చేసేవారు కాదు. మొదట్లో ఆయన లెండి తోటలోనో లేక ఊరి బయట ఉన్న తుప్పలు పొదల దగ్గరో స్నానం చేసేవారు. తర్వాత మసీదులోనే స్నానం చేయసాగారు. రెండు రాగి అండాలతో వేడినీళ్ళు, రెండు బిందెల చన్నీళ్ళు మసీదులో పెట్టి చుట్టూ తెరలు దింపేవారు. బాబా ఆ నీరు కలుపుకొని సుమారు గంటన్నర సేపు స్నానం చేసేవారు. ఆ తరువాత ధుని దగ్గర కొంతసేపు నిలబడేవారు. సన్నిహిత భక్తులు వీపు, మెడ, తల తుడిచేవారు. బాబా స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లను భక్తులు ఎంతో పవిత్రంగా భావించి తీర్థంగా స్వీకరించేవారు. నాసిక్కు చెందిన రాంభాజీ అనే వ్యక్తి మతిస్థిమితం లేని స్థితిలో షిరిడీ వచ్చాడు. బాబా స్నానం చేసిన నీటిని తాగిన తర్వాత అతను ఆరోగ్యవంతుడయ్యాడు. అందుకు కృతజ్ఞతతో అతను బాబా స్నానం చేసేందుకు ఒక రాయిని సమర్పించుకున్నాడు. ఆ రాయిని మనం ఈనాటికి ద్వారకామాయిలో చూడవచ్చు. బాబా 7-8 రోజులకొకసారి స్నానం చేసేవారు. అరదుగా 5-6 వారాల పాటు కూడా స్నానం మాటే ఎత్తేవారు కాదు. స్నానం గురించి ఏ భక్తుడైనా ప్రశ్నిస్తే, ఇప్పుడేగా గంగా స్నానం చేసి వచ్చింది, మళ్ళీ స్నానం ఎందుకు అనేవారు. సంకల్ప మాత్రాన కాలి గోటి నుండి పవిత్ర జలాలను ప్రవహింపజేయగల పరమపావనునికి స్నానంతో పనేముంటుంది? రోజూ స్నానం చేయకపోయినా ఆయన ఎంతో పరిశుభ్రంగా కనిపించేవారు. బాబా స్నానానంతరం ఆకుపచ్చని లుంగీ కట్టుకొని విడిచిన కఫ్నీని నీటిలో పిండి ధునిపై ఆరబెట్టి వేసుకునేవారు. స్నానం చేసే ఆ సమయంలో తప్ప ఆయనెప్పుడూ కఫ్నీ లేకుండా ఉండేవారు కాదు. బాబా ఎప్పుడూ ముతక రకం గుడ్డతో కుట్టిన కఫ్నీలనే ధరించేవారు. ఆ కఫ్నీ కూడా బాగా చిరుగులు పడి మరీ పాతదైతే భక్తుల బలవంతంపై కొత్త కఫ్నీని ధరించేవారు. ఆయన ఒంటినున్న పాత చిరుగుల కఫ్నీని ఎలాగైనా మార్పించాలని తాత్య ఆయన దగ్గర చేరి ఏదో మాట్లాడుతున్నట్లు నటిస్తూ, బాబా ఏమిటిది, కఫ్నీ బాగా చిరిగిపోయి ఉన్నట్లున్నదే అంటూ ఆ చిరుగులలో వేలు పెట్టి వాటినింకా పెద్దవి చేసి ఇక కుట్టుకునేందుకు కూడా వీలు లేకుండా చేసేవాడు. ఆపై కఫ్నీ బాగా చిరిగిపోయింది, ఏమైనా సరే కఫ్నీ మార్చాల్సిందే అని పట్టుపట్టేవాడు. బాబాకింక తప్పేది కాదు. కఫ్నీ మార్చదలుచుకున్నప్పుడు కాశీనాథ్ షింపి అనే బట్టల వ్యాపారిని పిలిచి, కాశీనాథ్ కఫ్నీ లావ్ అని పురమాయించేవారు. కఫ్నీ తెచ్చిన కాశీనాథ్కు ఆ ఖరీదు కంటే ఎంతో ఎక్కువ డబ్బులిచ్చేవారు. కొత్త కఫ్నీ వేసుకొని పాతదాన్ని ధునిలో పడేసేవారు. సామాన్యంగా బాబా తాము కఫ్నీ మార్చినప్పుడు అప్పుడక్కడున్న పేద ఫకీర్లకు, సాధువులకు కూడా కొత్త కఫ్నీలను పంచేవారు. అలా బాబా తమ కఫ్నీ మార్చిన దినం ఆ పేద సాధువులకు ఒక పండుగే. 1914 ఒకసారి అలాగే బాబా కొత్త కఫ్నీలను పంచుతుండగా అక్కడున్న నార్కే అను భక్తుడు తనకు ఒక కఫ్నీ ఇస్తే బాగుండుననుకున్నాడు. అతని మనస్సులో ఆ ఆలోచన మెదలగానే బాబా అతని వైపు తిరిగి నార్కే తలపై మెల్లగా తడుతూ, ఓహో, నీకు కఫ్నీ ఇచ్చేందుకు ఆ పైనున్న ఫకీరు అంగీకరించడం లేదు, నేనేం చేసేది అని అన్నారు. అప్పుడప్పుడు బాలానాయి అనే మంగలిని పిలిపించి నున్నగా గుండు చేయించుకునేవారు, మీసాలను కోసుగా కత్తిరించుకునేవారు. అతనికి బాబా నుంచి బాగా ప్రతిఫలం దక్కేది. భక్త భారభృతుడు, భిక్షకేగిన భంగి. ఉదయం 8 గంటల ప్రాంతంలో బాబా భిక్షకు బయలుదేరేవారు. గణపతి తాత్యా పాటిల్, అప్పాజీ పాటిల్, సఖారాం షిల్కే, వామన్ గోండ్కర్, నందూరాం మార్వాడీల ఇల్లు సకల లోకాలకు జీవ ప్రదాత అయిన సాయినాథునికి భిక్షనిచ్చే భాగ్యానికి నోచుకున్న పుణ్యలోగిల్లు. బాబా ఒక్కో ఇంటి దగ్గర నిలుచొని ఒక్కో రకంగా పిలిచేవారు. ఆబాదే ఆబాద్, అల్లా భలాకరేగా అని ముందు ఆ ఇంటి ఇల్లాలని దీవించేవారు. బైజామా, జవందే, రోటీలావ్ అని బైజాబాయి ఇంటి వద్ద అడిగేవారు. అప్పాజీ పాటిల్, వామన్ గోండ్కర్ల ఇళ్ల ముందు వాళ్ల పేర్లు పిలుస్తూ బాక్రీదే అనేవారు. సఖారాం ఇంటి దగ్గర ఇతిలీబాయి, రోటీలావ్ అని కేక వేసి భిక్ష అడిగేవారు. 5 ఇళ్లలో చివరిగా నందూరాం మార్వాడి ఇంటికి వెళ్ళేవారు. నందూరాం, భాక్రీదే అనో, లేకపోతే అతని భార్య రాధాబాయిని ఉద్దేశించి బోపిడిబాయ్, భాక్రీదే అనో అరిచేవారు. మరాఠీలో బోపిడి అంటే నత్తి అని అర్థం. ఆమె కొద్దిగా నత్తిగా మాట్లాడేదని బాబా ఆమెను అలా పిలిచేవారు. ఆమె భిక్ష తేవడం కనుక కొద్దిగా ఆలస్యమైతే ఏమిటింత ఆలస్యం అని ఒక్కోసారి కేకలేసేవారు. ఇక అప్పుడప్పుడు పండగ సందర్భము ఏమీ లేకుండానే బోపిడిబాయ్, మిఠాలావ్ అని అనేవారు. ఆమె కూడా తనకెన్ని పనులున్నా సరే బాబా అడిగిన వెంటనే ఆయనకిష్టమని పూరన్ పోలీలు చేసి బాబాకు తెచ్చిపెట్టేది. అందులోంచి ఒక ముక్క తమ నోటిలో వేసుకుని మిగిలినదంతా అక్కడున్న భక్తులకు పంచేసేవారు బాబా. బాబా భిక్షకు వెళ్లే ఇళ్లను ఏనాడు మార్చలేదు. భిక్షకు వెళ్లే ఇళ్ల క్రమమూ మార్చలేదు. కానీ భిక్ష చేసే సమయాలకు మాత్రం ఏ నియమాలు ఉండేవి కాదు. ఒక్కోసారి ఆయన ఒకే రోజున 7-8 సార్లు కూడా భిక్షకు వెళ్లిన సందర్భాలున్నాయి. శ్రీ బయ్యాజీ అప్పాకోతే పాటిల్ చెప్పిన వివరాల ప్రకారం బాబా మొదటి 3 సంవత్సరాలు రోజుకు 8 సార్లు, ఆ తర్వాత 3 సంవత్సరాలు రోజుకి 4 సార్లు, ఆ తర్వాత 12 సంవత్సరాల పాటు రోజుకు 2 సార్లు భిక్షకు వెళ్ళేవారు. చివరి రోజులలో రోజుకు 1 సారి మాత్రమే భిక్ష చేసేవారు. బైజాబాయి ఇంటికి భిక్షకు వెళ్ళినప్పుడల్లా ఆమె బాబాను లోపలికి వచ్చి కూర్చొని తన కళ్ళ ముందు 2 ముద్దలన్నా తిని వెళ్ళమని బ్రతిమలాడుకునేది. గడప అవతలే తప్ప ఏనాడు ఎవరి ఇంటి లోపలికి వెళ్ళి కూర్చొని భిక్ష స్వీకరించని బాబా ఆ మాతృమూర్తి ప్రేమతో చేసిన అభ్యర్థనను కాదనలేక ఎప్పుడైనా అరదుగా వారి ఇంటి అరుగుమీద కొద్దిసేపు కూర్చునేవారు. వరుసగా వాళ్ళింటికి 8 సార్లు వెళ్ళినా సరే ఆ తల్లి ఆయన నిన్నడు ఒట్టి చేతులతో పంపేది కాదు. పరుగున వచ్చి బాబా జోలలో కనీసం ఇంత ఊరగాయో అప్పడమో తెచ్చిపెట్టేది. బాబా ఆమెను తన సోదరి అనేవారంటే మరి ఆమె ఎంతటి అదృష్టవంతురాలో. బాబా మహిమను లోకం ఇంకా గుర్తించని రోజుల్లోనే ఆయనలోని మహనీయతను గుర్తించి రోజూ ఆయనకు ఆహారం పెట్టి కానీ తాను తినకూడదన్న నియమం పెట్టుకుందంటే బైజాబాయి పూర్వజన్మ సంస్కారమెంతటిదో కదా. గొప్ప గొప్ప చదువులు, వింత వింత నాగరిక పోకడలు లేకపోతేనేం? భక్తి మమతలతో నిండిన ఆనాటి షిరిడీ గ్రామంలోని గృహిణుల సంస్కారానికి చెయ్యెత్తి మొక్కవలసిందే. బాబా షిరిడీ చేరిన 2 సంవత్సరాల తరువాత అహ్మద్నగర్ జిల్లా అంతటా పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు రోజుల్లో అప్పుడు ధనికులైన నందూరాం బైజాబాయి ఇళ్ల వద్దకు మాత్రమే బాబా భిక్షకు వెళ్ళేవారు. అక్కడ ఆయనకు ఒక్కొక్క ఇంటి దగ్గర సగం రొట్టె ముక్క లభించేదట. బాబాను దైవస్వరూపంగా కనుగొన్న భక్తులు ప్రవాహంలా షిరిడికి రావడం మొదలై ధనికులైన భక్తులు ఖరీదైన మధుర పదార్థాలను నైవేద్యంగా ఆయన ముందు పెడుతున్నా ఆయన మాత్రం భిక్షాటనతోనే జీవించారు. తమ చుట్టూ రోజురోజుకు పెరుగుతున్న ఆడంబరాలపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. లోకానికి ఒక ఫకీరుగా ప్రకటమైన ఆయన చివరి వరకు ఆ ఫకీరుగానే జీవించారు. తన కోసం వంట చేసుకోవడం కానీ మరుసటి రోజు కోసం ఏదీ దాచుకోవడం కానీ ఆయన ఎన్నడూ చేయలేదు. చివరి రోజులలో అనారోగ్యం వల్ల నడవలేని పరిస్థితుల్లో కూడా మరెవరినైనా తనకు మారుగా భిక్షాటనకు పంపేవారు. బాబా అప్పుడప్పుడు మలబద్ధకము, జీర్ణకోశ వ్యాధులతో బాధపడేవారు. వాటి నివారణకుగాను సోనాముఖి ఆకును, మరికొన్ని మూలికలను కలిపి కషాయం తయారు చేసేవారు. తాము కషాయం తీసుకునేటప్పుడు ఆ కషాయాన్ని పక్కనున్న భక్తులకు ఇచ్చేవారు. కండ్లకలక లాంటివి వచ్చినప్పుడు మిరియాలను ముద్దగా నూరి దానిని కళ్ళలో ఉంచుకునేవారు. ఇక ఆయన ఎక్కువగా బాధపడింది ఉబ్బసంతో. ఉబ్బసం మరీ ఎక్కువైనప్పుడు ఆయన పడుతున్న బాధను చూడలేక సన్నిహిత భక్తులు కంటతడి పెట్టుకునేవారు. అలాంటి సందర్భంలోనే ఒకసారి ఆయన్ని చూసి పురందరే పెద్దగా ఏడుస్తుంటే, "బావు, నాకిప్పుడు ఏమైందని? తగ్గిపోతుందిలే, ఊరుకో" అని బాబాయే అతన్ని ఓదార్చవలసి వచ్చింది. అంత అనారోగ్యంలో కూడా బాబా తన భిక్షాటనను మానేవారే కాదు. ఆయన నడవలేని స్థితిలో ఉంటే ఒక్కోసారి భక్తులే ఆయన్ను నడిపిస్తూ భిక్షకు తీసుకెళ్లేవారు. అలా బాబా ఒకసారి తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు ఒక భక్తుడు బాబాకు ఒక చక్రాల కుర్చీని సమర్పించాడు. బాబా దాన్నొకసారి తాకి పక్కన పెట్టేశారే కానీ ఎన్నడూ ఆ కుర్చీని ఉపయోగించలేదు. బాబా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన ప్రతినిధులుగా భిక్షకు వెళ్లిన భాగ్యాన్ని పొందిన భక్తులలో శ్రీ మాధవరావు దేశ్పాండే, శ్రీ బాలకరామ్, శ్రీ వామన్రావు పటేల్, ప్రొఫెసర్ జీజీ నార్కే మొదలైన వారున్నారు. శ్రీ సాయి శరణానంద తమ స్మృతుల్లో ఇలా వ్రాసుకున్నారు. ఒకసారి బాలకరామ్ ఊర్లో లేనందువల్ల బాబా కోసం మధ్యాహ్నం పూట భిక్ష చేసే అవకాశం నాకు చాలా రోజులు లభించింది. నేను శ్రీ జోగి ఇంటి నుండి భిక్షను, మరొకరి ఇంటి నుండి పాలను తెచ్చేవాడిని. శ్రీ సాయి శరణానందకు లభించిన అవకాశం చూసిన నార్కే తనకు ఆ సేవ లభిస్తే బాగుండునని మనసులో తలచాడు. ఒకరోజు దుస్తులు మార్చుకునే వ్యవధి లేక సూటు బూటు హ్యాటులతో మసీదు చేరిన నార్కేను ఉద్దేశించి, "బాబా, ఈరోజు ఇతను భిక్షకు వెళతాడు" అని అన్నారు. ఆనందంతో అతను అప్పటికప్పుడు ఆ దుస్తులతోనే భిక్షకు వెళ్ళి వచ్చాడు. అలా బాబా కొరకు భిక్ష చేసే అరుదైన అవకాశం నార్కేకు 4 నెలల పాటు లభించింది. భిక్షకు వెళ్ళేటప్పుడు బాబా భుజాన ఒక జోలె, చేతిలో ఒక రేకు డబ్బా తీసుకుని వెళ్ళేవారు. అన్నము, రొట్టె, కూరలు మొదలైన ఘన పదార్థాలు జోలెలోనూ, పులుసు, పాలు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను రేకు డబ్బలోనూ పోయించుకునేవారు. ఆయనెన్నడూ రుచుల కోసం చూడలేదు. తన భక్తులకు రుచులకు పోవద్దు అని చెప్పేవారు. బాబా భిక్షకు వెళ్లే మార్గం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండేది. ద్వారకామాయి నుండి చావడి దాటిన తర్వాత ఎదురెదురుగా ఉండే సఖారాం షేల్కే, వామన్రావు గోండ్కర్ల ఇళ్ల దగ్గర భిక్షనడిగేవారు. తరువాత కొద్ది దూరంలో పక్కపక్కనే ఉండే బయాజీ పాటిల్, తాత్యాకోతే పాటిల్ ఇళ్ల దగ్గర భిక్ష తీసుకొని చివరగా నందూరాం ఇంటికి వెళ్ళేవారు. బయాజీ పాటిల్ ఇంటి నుంచి వచ్చేదారిలో అప్పట్లో ఒక చిన్న గుట్ట ఉండేది. భిక్ష తీసుకుని వస్తూ బాబా అక్కడ నిలబడి వీధిలో కుక్కలకు కాకులకు ఆహారాన్ని పెట్టేవారు. ఇప్పుడు ఆ స్థలంలో బాబా పాదుకలను ప్రతిష్ఠించి ఉన్నారు. భిక్షాటన తర్వాత ద్వారకామాయికి రాగానే కొంత పదార్థాన్ని ముందు ధునికి సమర్పించేవారు. తర్వాత మసీదులో ఒక మూల ఉండే కొలంబ అంటే మూకుడులో మిగిలిన పదార్థాలన్నింటినీ వేసేవారు. దానికి పైన మూత ఉండేది కాదు. కుక్కలు, పిల్లులు, చీమలు, ఈగలు వంటి ప్రాణులకు అది సిద్ధాన్నం. ఎవరైనా సరే అందులోంచి ఆహారాన్ని యథేచ్ఛగా తీసుకోవచ్చు. వేటిని తరమటం కానీ ఎవరిని వారించటం కానీ జరిగేది కాదు. మసీదు శుభ్రం చేసే స్త్రీ స్వతంత్రంగా దానిలో నుంచి రోజుకు 7-8 రొట్టెల దాకా తీసుకెళ్లేది. బాబా ప్రతిరోజు ఉదయం 8:30-9:30 మధ్య లెండికి వెళ్ళి వచ్చేవారు. లెండికి వెళ్ళేటప్పుడు మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు. అది కూడా ప్రతిసారీ కాదు. ముందు మసీదు బయటకు వచ్చి కొద్దిసేపు అక్కడ గోడకు ఆనుకొని నిలబడేవారు. తరువాత మారుతి ఆలయం ఎదురుగా నిలుచుని తీక్షణమైన వీక్షణాలతో ఏవో సంజ్ఞలు చేసేవారు. తరువాత గురుస్థానం దగ్గర అన్ని వీధుల కూడలిలో నిలుచుని కొద్దిసేపు ఎవరికో ఏదో చెబుతున్నట్లు సైగలు చేసి ముందుకు కదిలేవారు. వాడాలో ఉన్న భక్తులు, కొత్తగా దర్శనార్థం వచ్చినవారు బాబాను అక్కడ దర్శించుకునేవారు. వారంతా బాబా రాకకి ఎదురు చూస్తూ ఆ ప్రదేశంలో బారులు తీరి నిలుచుని ఉండేవారు. బాబా వారిని ఆప్యాయంగా పేరు పేరున పలకరిస్తూ చిరునవ్వుతో మెల్లగా నడిచేవారు. ఆ తర్వాత ఎడమవైపుకు తిరిగి పిలాజీ గురువే ఇంటివైపుకు వెళ్ళేవారు. అక్కడ విఠల్ మందిరం దాటి కుడివైపుకు తిరిగి కానీఫ్నాథ్ మందిరం దిశగా నడిచేవారు. కొంత దూరం ముందుకు వెళ్ళి కుడివైపుకు తిరిగి లెండీలో ప్రవేశించేవారు. అలా లెండీకి చేరిన బాబా అక్కడ తమ నిత్యకృత్యాలు తీర్చుకునేవారు. లెండీలో ఇప్పుడు వేప, రావి చెట్లు ఉన్నచోటే అప్పుడు చిన్న గుంటలో ఓ దీపం ఉండేది. దాని చుట్టూ గోనె పటాలతో తెరలు కట్టబడి ఉండేవి. బాబా కొద్దిసేపు అక్కడ కూర్చునేవారు. బాబా అక్కడ కూర్చున్నప్పుడు దానికి వీపు తిప్పి కూర్చునేవారు. దాని వంక చూచేవారు కాదు. అబ్దుల్ బాబా ఆ ప్రదేశమంతా శుభ్రంగా చిమ్మటం, దీపాలలో నూనె పోయటం వంటి పనులు చేస్తుండేవాడు. బాబా రాగానే అతనక్కడ 2 కుండలతో నీరు తెచ్చిపెట్టేవాడు. బాబా ఆ కుండలలోని నీటిని అన్ని దిక్కులకు చల్లుతూ ఏవో సైగలు చేసేవారు. అప్పుడు వేరెవ్వరూ అక్కడ ఉండటానికి బాబా అంగీకరించేవారు కాదు. అబ్దుల్ బాబా కూడా ఆ సమయంలో దూరంగానే ఉండేవాడు. లెండీదాకా బాబాతో వచ్చిన భక్తులు కూడా లెండీ బయటే బాబా కోసం ఎదురుచూస్తూ నిలుచునేవారు. అక్కడున్న వేప, రావి మొక్కలను బాబానే స్వయంగా నాటారు. అందులో ఒక మొక్క మొదట బలహీనంగా ఉండి సరిగా ఎదగకుండా ఉంటే బాబా రోజూ దాన్ని అటూ ఇటూ ఊపి వంచేవారు. బాబా అమృత హస్తస్పర్శతో బలం పుంజుకొని కొద్ది రోజుల్లోనే ఏపుగా పెరిగిందది. అక్కడ అలా కొద్దిసేపు గడిపిన తర్వాత లెండి నుంచి మసీదుకు మళ్ళీ వెళ్ళిన దారినే తిరిగి వచ్చేవారు. ఈ రాకపోకల దారిని ఆయన ఒక్క రోజున కూడా మార్చలేదు. నియమానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చే బాబా ఏ ఒక్క పనైనా, అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, నియమం తప్పటానికి ఒప్పుకునేవారు కాదు. బాబా సన్నిధికి అసంఖ్యాకంగా భక్తులు రావడం మొదలైన తర్వాత బాబా లెండీ యాత్ర చిన్న తరహా ఉత్సవంలా జరగసాగింది. బాబా లెండీ వెళ్ళటానికి మసీదు బయటకు రాగానే ఆయన వెనుక నడుస్తూ భాగోజీ ఛత్రాన్ని పట్టేవాడు. నాణ్యమైన కుట్టుపని, అల్లికలు, కుచ్చులతో ఆ ఛత్రం చూడముచ్చటగా ఉండేది. ఇక బాబాకు కుడి ఎడమలుగా నానాసాహెబ్ నిమోన్కర్, బూటీలు నడిచేవారు. వీరందరూ కలిసి లెండీకి నడుస్తున్న ఒరిజినల్ ఫోటో మనకు లభ్యమవుతుంది. బాబా లెండీ నుంచి మసీదుకు తిరిగి వచ్చేసరికి ఉదయం 10 గంటలయ్యేది. అప్పటి నుండి 11:30 వరకు సాయి దర్బారు జరిగేది. అప్పుడు బాబా వద్దకు వెళ్లే భక్తులు కొందరు తమ బాధలు చెప్పుకునేవారు. కొందరు సలహాలు అడిగేవారు. మరికొందరు తమ కోరికలు తీర్చమని ప్రార్థించేవారు. వీళ్ళందరితో పాటు గాయకులు, నర్తకులు, గారడీ వాళ్ళు వచ్చి తమ విద్యలు ప్రదర్శించి బాబా ఇచ్చే బహుమానం పుచ్చుకొని వెళ్ళేవారు. సామాన్యంగా వారికి బాబా 2 రూపాయలిచ్చేవారు. కొందరు బాబాకు నైవేద్యాలు సమర్పించుకునేవారు. సాధారణంగా బాబా వాటిని తమ చేత్తో తాకి తిరిగి వారికే ఇచ్చేసేవారు. లేదా ప్రసాదంగా అక్కడున్న భక్తులందరికీ పంచమనేవారు. చాలా అరుదుగా మాత్రమే ఆ పళ్ళాల నుంచి కొద్దిగా తీసుకొని నోటిలో వేసుకునేవారు. ఎవరి పళ్ళంలోంచి బాబా స్వీకరించారో వారు ఎంతో ఉప్పొంగిపోయేవారు. మామిడి పళ్ళ కాలంలో బాబా ప్రతిరోజు ఒక పండును తీసుకొని దానిని కొద్దిగా రుచి చూచి మిగిలిన వారికి పంచేవారు. ఒక్కోసారి స్వయంగా ఆయనే పండ్లు కొని అందరికీ పంచమనేవారు. బాబా తమకు నైవేద్యంగా తెచ్చిన మధుర పదార్థాలను పిల్లలకు ఎక్కువగా పెట్టేవారు. తన దగ్గరకు ఎప్పుడూ వచ్చిన పిల్లలకైతే ఒకవేళ వారప్పుడు లేకున్నా వారి కోసమని తినుబండారాలను తీసి పక్కన పెట్టేవారు. పిల్లలంటే బాబాకు ఎంతో ప్రీతి. వారితో ప్రేమగా లాలిస్తూ మాట్లాడేవారు. ఎవరైనా పిల్లలను అదిలించడం, కొట్టడం ఆయన సహించేవారు కాదు. పిల్లలంటే అలా మక్కువ చూపే బాబా పెద్దవారితో నుండేటప్పుడు ఎక్కువగా మితభాషిగానే ఉండేవారు. నవ్వినా చిరునవ్వే కానీ పెద్దగా నవ్వేవారు కాదు. ప్రసన్నంగా ఉన్నప్పుడు మాత్రం చిన్ని చిన్ని కథలు చెప్పేవారు. ఆ సమయానికి అక్కడున్న భక్త బృందంలో ఎవరికో ఒకరికది మొత్తం తమ జీవిత కథ అని తెలుసుకొని అబ్బురపడేవారు. ఒక్కోసారి వాటిలోనే మందలింపులు ఉండేవి. ఆ పరిభాష దానికి సంబంధించిన వారికి మాత్రమే అర్థమయ్యేది. మిగిలిన వారు అవి ఎవరికో సంబంధించిన కథో లేక పూర్వజన్మ వృత్తాంతమో అనుకునేవారు. ఒక్కోసారి బాబా చెప్పిన కథలు విన్న భక్తులందరూ వాటిని పూర్తిగా మరిచిపోయేవారు. అందరూ కలిసి గుర్తు చేసుకుందామన్నా గుర్తుకు వచ్చేవి కాదు. అది చాలా వింతగా అనిపించేది. ఇక 11:30కి మసీదు ముందున్న గంటను వాయించేవారు. అది ఆరతికి వేలయిందన్న దానికి సంకేతం. ఆ ఘంటానాదం విని ఎక్కడున్నవారు ఆరతికి హాజరయ్యేందుకు వడివడిగా మసీదుకు చేరేవారు. 12 గంటలకు ఆరతి మొదలయ్యేది. బాబానప్పుడు గంధపుష్పాదులతో పూజించేవారు. స్త్రీలు బాబాకు ముందు మసీదులో నిల్చునేవారు. పురుషులంతా మసీదు బయటనున్న ఖాళీ జాగాలో నిలబడేవారు. ఆరతి వేళలో బాబాలో కనబడే దివ్య తేజస్సు, వర్చస్సు, అలౌకిక సౌందర్యం చూచేందుకు 2 కనులు చాలేవి కావని ఆ ఆరతుల మహత్తర దృశ్యాలను చూసిన ఆనాటి భక్తులు తమ డైరీలో పొందుపరుచుకున్నారంటే అవెంత మనోహరంగా ఉండేవో మనం ఊహించుకోవచ్చు. మధ్యాహ్న ఆరతి అయ్యాక బాబా అందరికీ ఊది ఇచ్చి ఆశీర్వదించి ఇళ్లకు పంపేవారు. భక్తులను ప్రేమగా పలకరించి భోంచేసి రమ్మని చెప్పేవారు. ఆ తరువాత తాను తెచ్చిన భిక్షాన్నానికి కొంత నైవేద్యాలను కలిపి 10-12 మంది భక్తులతో కలిసి భోజనం చేసేవారు. బాబాకు ఎడమవైపు తాత్యా పాటిల్, రామచంద్ర పాటిల్, బయాజీ పాటిల్ కూర్చునేవారు. కుడివైపున మాలేగావ్ ఫకీర్ అంటే బడే బాబా, శ్యామా, బూటి, కాకాసాహిబ్ దీక్షిత్ కూర్చునేవారు. తాత్యా, రామచంద్ర పాటిల్, బయాజీ పాటిల్ ఒక కంచంలోనూ, బాబా, మాలేగావ్ ఫకీర్లు కలిసి మరో కంచంలోనూ భోంచేసేవారట. బాబా తమ మధ్యాహ్న భోజనం ఎప్పుడూ ఒంటరిగా చేసేవారు కాదు. బడే బాబా లేకుండా భోజనానికి కూర్చునేవారు కారు. భోజనానికి కూర్చున్న తర్వాత మసీదు ముందు పరదాలు దించేవారు. పరదాలు వేసిన తర్వాత మసీదు లోపలికి ఎవరూ వెళ్ళేవారు కాదు. భక్తులు కాళ్ళు చేతులు కడుక్కొని బాబాకు ఇరువైపులా వరుసగా భోజనానికి కూర్చోగానే బాబాకు నైవేద్యంగా సమర్పించుకున్న పదార్థాలన్నింటినీ కలిపి బాబా ముందుంచేవారు. బాబా దాన్ని ముందు దైవానికి నివేదించి కొంత భాగాన్ని ప్రసాదంగా మసీదు బయట ఉన్నవారికి పంచమని పంపేవారు. మిగిలిన దానిలో ఒక భాగం పాలు, ఒక భాగం పంచదార, ఒక భాగం రొట్టె ఒక గిన్నెలో వేసి బాగా పిసికి దానిని అందరికీ పంచేవారు. తరువాత మసీదులో భోజనానికి కూర్చున్న వారందరికీ నిమోన్కర్, శ్యామా వడ్డన చేసేవారు. ఎవరికైనా వారికిష్టమైన పదార్థం ఉంటే బాబా దాన్ని వారికెక్కువ వడ్డించమనేవారు. శ్యామాకు ఎక్కువగా పాయసం వడ్డించమనేవారు. ఎన్డబ్ల్యూ ప్రధాన్ మసీదులో భోజన కార్యక్రమం గురించి ఇలా చెప్పారు. బాబాతో మసీదులో నేను భోజనం చేసేవాడిని. బాబా తమ స్వహస్తాలతో మా పల్లాల నిండుగా ఆహారాన్నుంచేవారు. దానిలో కొంత భాగాన్ని ఇంటికి పంపేవాడిని. అదే ఇంటిల్లిపాదికి సరిపోయేది. బాబా భోజనం చివర్లో అందరికీ ఒక పండు ఇచ్చేవారు. మా అబ్బాయి బాబుకు వండిన పదార్థాలంటే ఇష్టం లేదని గమనించి వాడికి భోజనం బదులుగా పండ్లను ఇచ్చేవారు. ఒక్కోసారి బాబా భక్తులకు స్వయంగా వంట చేసి విందు చేసేవారు. ఆయన దగ్గర 50-100 మందికి వండటానికి సరిపడే 2 పాత్రలుండేవి. వంట చేయాలనుకున్న రోజు అంగడికి వెళ్ళి కావలసిన సరుకులన్నీ తెచ్చుకోవడం, పొయ్యి వెలిగించి ఎసరు పెట్టడం, దినుసులు నూరడం వంటి పనులన్నీ ఆయనే స్వయంగా చేసుకునేవారు. చక్కెర పొంగలి, పరమాన్నం లేదా మాంసపు పలావు వండేవారు. ఉడుగుతున్న గుండెలో గరిట బదులు చేత్తోనే బాగా కలిపేవారు. కానీ ఆశ్చర్యంగా ఆయన చెయ్యి ఏమాత్రం కాలేది కాదు. పులుసు కాచి గోధుమ రొట్టెలు వేసేవారు, అంబలి కాచి మజ్జిగ కలిపిచ్చేవారు, లేదా గోధుమలు తానే విసిరి ఆ పిండితో పెద్ద పెద్ద చపాతీలు చేసి ధునిపై కాల్చేవారు. పొరలు పొరలుగా ఉండే అంత పెద్ద చపాతీ ఎవరికైనా ఒక్కటి తింటేనే కడుపు నిండిపోయేది. మాంసాహారాన్ని వండుతుంటే శాకాహారులను అటు రానిచ్చేవారు కాదు. వంట పూర్తి అవగానే మౌల్వీ చేత నివేదన చేయించి అందులో మొదట కొంచెం మహల్సాపతికి, కొంత తాత్యా ఇంటికి పంపి ఆ తర్వాత అందరికీ పంచేవారు. 1910 తర్వాత భక్తుల రాక ఎక్కువై నైవేద్యాలు కూడా ఎక్కువవడంతో బాబా వంట చేయడం ఆపేశారు. భక్తులు బాబాకు సమర్పించే నైవేద్యాలతో సుమారు 150-200 మంది భోజనం చేసేవారు. అందరి భోజనము అయిన తర్వాత సగుణమేరు నాయక్ ఆ ప్రదేశమంతా శుభ్రం చేసేవాడు. బాబా తన స్థానంలో ఆసీనులవగానే అతనే తాంబూలము, నీళ్ల గ్లాసుతో పాటు 2 రూపాయల దక్షిణ సమర్పించుకునేవాడు. భోజన కార్యక్రమం అయ్యాక మసీదులో ఎవరూ ఉండేవారు కాదు. అందరినీ ఇళ్లకు పంపించి బాబా ఒక్కరే 1 గంట నుంచి 2:30 దాకా ఏకాంతంగా ఉండేవారు. బాబా ఒక ఇటుకరాయిని ఎప్పుడు తనతో ఉంచుకుని ఎంతో అపురూపంగా చూచుకునేవారు. అది తన గురుప్రసాదమని చెప్పేవారు. పడుకునేటప్పుడు ఆ రాయిని తల క్రింద పెట్టుకునేవారు. కూర్చున్నప్పుడు తన కుడి చేతిని ఆ రాయి మీద పెట్టుకునేవారు. బాబా పగలు నిద్రించేవారు కాదు, కూర్చున్నప్పుడు గోడకు ఆనుకునేవారు కాదు. ఆ సమయంలో ఎవరికీ కనిపించని విధంగా ఒంటరిగా కూర్చొని ఒక చిన్న పాత గుడ్డసంచిని బయటకు తీసేవారు. అందులో అరిగిపోయిన పాత నాణాలు ఉండేవి. పావలాలు, అర్ధలు, అనాలు, పైసలు ఇలా ఉండే ఆ నాణాలను బాబా చేత్తో బాగా రుద్దుతూ, ఇది నానాది, ఇది కాకాది, ఇది సోమ్యాది, ఇది దామ్యాది అని అంటూ ఉండేవాడు. అప్పుడు పొరపాటున ఎవరువైనా అడుగుల చప్పుడు వినిపించినట్లనిపిస్తే చప్పున వాటిని సంచిలో వేసి దాచేసేవారు. ఆ కాసులేమిటో, ఎందుకలా బాబా వాటిని అరగదీస్తుండేవారో ఎవరికీ తెలియదు. బాబా ఎన్నడూ వాటి గురించి ఎవరికీ చెప్పలేదు. అప్పుడప్పుడు ఆ ఏకాంత సమయంలోనే తన పాత కఫ్నీకి చిరుగులుంటే వాటిని నేర్పుగా కుట్టుకుంటుండేవారు. మధ్యాహ్నం 2:30 మళ్ళీ ఒకసారి లెండీబాక్కి వెళ్ళి వచ్చేవారు. లెండీ నుండి వచ్చిన తర్వాత మరొకసారి సాయి దర్బారు ఉండేది. అదయ్యాక సాయంత్రం బాబా మసీదు ముంగిట్లో అటూ ఇటూ పచార్లు చేస్తుండేవారు. ఆ సమయంలోనే మసీదు ప్రహరీ గోడ కానుకొని ఆ వీధిలో అటూ ఇటూ పోయేవారితో సావకాశంగా మాట్లాడేవారు. ఒక్కోసారి తనకు మాత్రమే అర్థమయ్యే పరిభాషలో మాట్లాడుతుండేవారు. 10 పాములు వెళ్ళిపోయాయి, ఇంకా చాలా వస్తాయి, ఇక్కడ జనం చీమల్లా గుమికూడుతారు, వని తేలి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, నేనీ మసీదులో ఎక్కువ కాలం ఉండను, నేనిక్కడి నుండి వెళ్ళిపోతాను అనేవారు. ఒక్కోసారి మసీదు విడిచి నిజంగానే బయలుదేరేసేవారు. బాబా బయలుదేరుతున్నారన్న విషయం చెవినపడిన వెంటనే తాత్య ఒక్క పరుగున బాబా వద్దకొచ్చి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లను నేను దండిస్తాను, నేను మిమ్మల్ని షిరిడీ వదిలి వెళ్ళనివ్వను, ఈరోజు వద్దు బాబా, మరో రోజు వెళ్దాము అంటూ బుజ్జగించేవాడు. బాబా ఒక్కోసారి ఎందుకలా చేసేవారో ఆయనకే ఎరుక. తాత్య సముదాయించిన తర్వాత బాబా మరలా యథాస్థానంలో కూర్చొని ఏమీ జరగనట్లే భక్తులతో మాట్లాడేవారు. మసీదు ప్రహరీ గోడ కానుకొని వారు నిలుచున్న చోట ఇప్పుడు చిన్న పాదుకలు ప్రతిష్ఠించి ఉన్నారు. గోడపై మోచేయి ఆనించుకునే చోట కూడా పాదుకలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఆ స్థానంలో నిలబడి బాబా ఒక్కొక్కసారి సూర్యోదయాన్ని గమనిస్తుండేవారట. సాయంత్రాలు తరచుగా మసీదుకు పక్కనున్న వీధిలో అటూ ఇటూ నడిచేవారు. అప్పుడా వీధిలో జనం బారులు తీరి నిలుచునేవారు. బాబా వారందరితో కుశల సమాచారాలు మాట్లాడుతూ మెల్లగా నడిచేవారు. 6, 6:30 మధ్య బాబాకు సంధ్యారతి ఇచ్చేవారు. ఆరతి తర్వాత జరిగే సాయి దర్బారులో మళ్ళీ భక్తులంతా బాబా దగ్గర చేరి వారి కష్టసుఖాలు చెప్పుకుని ఆశీర్వాదాలు పొందేవారు. బాబా భక్తులను దక్షిణ అడిగి తీసుకునేవారు. సుమారు రాత్రి 8 గంటల సమయంలో బాబా దక్షిణ రూపంలో ఆ రోజు వచ్చిన డబ్బంతా పంచేసేవారు. బాబా జీవిత పర్యంతం ఆ దానయజ్ఞం కొనసాగింది. ప్రతిరోజు బాబా ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క నిర్ణీత మొత్తం చొప్పున కొందరు భక్తులకు పైకం ఇచ్చేవారు. భక్తులు దీన్ని భత్యం అనేవారు. బడే బాబాకు 55 రూపాయలు, తాత్యాకు 35 రూపాయలు, జంతే ముసల్మాన్కు 7 రూపాయలు, బయ్యాజీ పాటిల్ కోతేకు 4 రూపాయలు, భాగోజీకి 4 రూపాయలు, రామచంద్ర పాటిల్కి 4 రూపాయలు ఇచ్చేవారు. బాబా వద్ద నుండి ప్రతిరోజు డబ్బు తీసుకునేవారిలో రామచంద్ర పాటిల్ తాను తీసుకున్న 4 రూపాయలకు బదులు 4 కలకండ పలకలను బాబాకు సమర్పించేవాడు. నూతన వధూవరులు తమ ఆశీస్సుల కోసం వచ్చినప్పుడు బాబా వారికి చెరొక రూపాయి ఇచ్చేవారు. రామనవమి లాంటి ఉత్సవాలు జరిగినప్పుడు దాదా కేల్కర్కు బడే బాబాకు 2 కట్టల రూపాయి నోట్లు ఇచ్చి పంచమనేవారు. బాబాకు వచ్చే నైవేద్యం మీద ఆధారపడి ఎందరో ఫకీర్లు బైరాగులు జీవించేవారు. వారికి ఒక్కొక్కరికి రోజు బాబా 25 పైసలు ఇచ్చేవారు. సాయంత్రం హరిదాసులు, పౌరాణికులు, వివిధ కళాకారులు, సర్కస్ వాళ్ళు తమ తమ కళలను బాబా ముందు ప్రదర్శించేవారు. బాబా వారికి ఒక్కొక్కరికి 2 రూపాయలు ఇచ్చేవారు. ఇదంతా అయిన తరువాత ప్రతిరోజు రాత్రి తాత్య రొట్టెలు, పాలు నైవేద్యంగా తెచ్చేవాడు. బాబా అందులో నుంచి కొంత స్వల్పంగా తీసుకున్నాక తక్కినది ప్రసాదంగా అందరికీ పంచేసేవారు. ఆ సమయంలో ప్రతిరోజు బాబా తాత్యాకు 35 రూపాయలు ఇచ్చేవారు. అది బాబా ద్వారకామాయిలనే నిద్రించే రోజైతే అందరూ బాబా వద్ద ఊది తీసుకుని ఇళ్లకు వెళ్ళిపోయేవారు. మహల్సాపతి, తాత్యాలను తప్ప మరెవ్వరినీ రాత్రిళ్ళు మసీదులో నిద్రించటానికి బాబా అనుమతించేవారు కాదు. ఒకనాడు షిరిడీలో కుంభవృష్టి కురిసింది. శిథిలావస్థలో ఉన్న మసీదు పరిస్థితిని గమనించి అతి చేరువలో ఉన్న చావడిలో ఆ రాత్రి తలదాచుకోమని భక్తులు ప్రార్థించారు, ఒత్తిడి చేశారు. మసీదు నుండి కదిలేందుకు బాబా ససేమిరా అంగీకరించలేదు. అప్పుడు నారాయణ తేలి అనే భక్తుడు చొరవ తీసుకుని శ్రీ సాయి వద్దని కేకలేస్తున్నా లక్ష్య పెట్టకుండా ఆయనను భుజాలపై మోసుకుని వెళ్ళాడు. అలా ఒక రాత్రి చావడిలో గడిచింది. ఆనాటి నుండి జీవిత పర్యంతం రోజు మార్చి రోజు చావడిలో నిద్రించారు బాబా. బాబా చావడిలో కుడిభాగంలో పడుకునేవారు. ఇప్పుడు ఆ భాగాన్ని రైలింగ్తో వేరు చేసి ఉన్నారు. ఎడమవైపు భాగంలో మరికొందరు భక్తులు పడుకునేవారు. బాబా చావడిలో నిద్రించే రోజు గొప్పగా చావడి ఉత్సవం జరిగేది. రాధాకృష్ణమాయి, అబ్దుల్ మసీదు నుండి చావడి వరకు గల రోడ్డును చిమ్మేవారు. దుమ్ము పైకి లేవకుండా నీళ్లు చల్లేవారు. రంగురంగుల ముగ్గులు పెట్టేవారు. దారి పొడవునా బాబా నడిచేందుకు గుడ్డపరిచేవారు. తరువాత తాత్య బాబా వద్దకు వచ్చి చావడికి బయలుదేరటానికి సిద్ధంగా ఉండమని చెప్పేవాడు. కానీ బాబా కదిలేవారు కాదు. తాత్య అప్పుడు చంకలో చేయి వేసి లేవదీసేవారు. బాబా బయలుదేరగానే ఒక జలతారు శాలువాను ఆయన భుజాలపై వేసేవాడు. బాబాకు ఎడమవైపు తాత్య, కుడివైపున మహల్సాపతి నిల్చొని బాబాను మసీదు నుంచి చావడి వైపుకు నడిపించేవారు. చావడికి వెళ్లే ముందు బాబా కుడికాలి పాదంతో దునిలోని కట్టెలు సవరించి కుడి చేత్తో అక్కడున్న దీపాన్ని ఆర్పి బయలుదేరేవారు. బాబా ఎడమచేతిని తాత్య, కుడిచేతిని మహల్సాపతి పట్టుకొని బాబాను మసీదు నుండి చావడికి నడిపించి తీసుకుని వెళ్ళేవారు. బాబా మసీదు మెట్లు దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పిలాజీ గురువే షెహనాయి వాయించేవాడు. భక్తులు భజన చేసేవారు. ఉత్సవానికి ముందు చక్కగా అలంకరించబడిన శ్యామకర్ణ, సాయి పాదుకలున్న పల్లకీ కదిలేవి. రకరకాల దీపాలంకరణలతో కన్నుల పండువగా సాగేదా ఉత్సవం. ఒక వంక సంగీత వాద్యాల హోరు, మరొక వంక భజన, సాయినాథ్ మహారాజ్కి జై అన్న జయజ్జయ ధ్వానాలు మిన్నుముట్టేవి. మధ్య మధ్య భక్తులు బాబాపై పువ్వులు గులాల్ చల్లేవారు. బాబా ప్రసన్నంగా అడుగులో అడుగులేస్తున్నట్లు మెల్లగా కదులుతూ ముందుకు సాగేవారు. బాబాకు అందంగా అలంకరించిన గొడుగును జోక్ పట్టేవారు. బాబా మసీదు చివరకు వచ్చిన తర్వాత మారుతి ఆలయం వైపు తిరిగి కొన్ని భంగిమలు చేసేవారు. బాబా రాకను స్వాగతిస్తూ చావడిని అద్దాలు దీపతోరణాలతో అలంకరించి సిద్ధంగా ఉంచేవారు. బాబా చావడి చేరగానే తాత్య ముందు లోపలికి వెళ్ళి బాబాకు ఆసనం, ఆనుకోవడానికి చెక్క అమర్చి బాబాను దానిమీద కూర్చోబెట్టి ఆయనకు ఒక అందమైన కోటు తొడిగేవారు. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరిగే ఛత్రం పట్టేవాడు. బాబా ద్వారానికెదురుగా ఆసీనులయ్యాక జోగ్ వెండి పల్లెంలో బాబా పాదాలు కడిగి గంధం రాసి తాంబూలం సమర్పించేవాడు. భక్తులు బాబాకు పాదనమస్కారాలు చేసుకునేవారు. అంతలో శ్యామా చిలుం తయారు చేసి బాబాకు అందించేవాడు. బాబా కొద్దిసేపు పీల్చి మహల్సాపతికి అందించేవారు. తరువాత అది భక్తులందరికీ చేరేది. కోండియా కిల్లీలను సిద్ధం చేసి బాబాకిచ్చేవాడు. బాబా కొన్ని తాము వేసుకొని మిగిలినవి భక్తులపై విసిరేవారు. తరువాత సేజారతి జరిగేది. సేజారతి అయ్యాక భక్తులంతా ఇళ్లకు వెళ్లేందుకు సెలవు తీసుకుంటుండగా బాబా అందరినీ పంపించి తాత్యాతో మాత్రం వెళితే వెళ్ళావు కానీ మధ్య మధ్యలో వచ్చి నన్ను గమనించిపోతుండు అని చెప్పి సెలవిచ్చి పంపేవారు. తాత్య అలాగేనని చెప్పి వెళ్ళేవాడు. జగద్రక్షకుడైన శ్రీ సాయి లోకధర్మాన్ననుసరించి పవలిస్తున్నట్టు అలా కన్నులు మూసుకున్నా వారు కనుదోయి నుంచి కరుణాదృక్కులు మనపై సదా ప్రసరిస్తూనే ఉంటాయి. ఆయన తన బిడ్డలమైన మనందరినీ చల్లగా గమనించుకుంటూ కాపాడుకుంటూనే ఉంటారు.